ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా సరికొత్త అంశంతో ఈరోజు తేనెటీగల పెంపకం గురించి వివరంగా తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకు వచ్చగం. ఈ కార్యక్రమంలో తేనెటీగల పెంపక నిపుణులు ఆర్ మనీష, రైతులుగా జే కోమలి, పి విష్ణు పాల్గొంటున్నారు. ఇక వారి సంభాషణ విందామా మరి.
ఏం వెంకన్న, ఎట్లున్నావు? దివాళిగా కూర్చున్నావేం, ఏం ఆలోచిస్తున్నావు?
ఏం లేదు రాదమ్మా, పంట దిగుబడి సరిగ్గా రావట్లేదు, కనీసం పెట్టుబడి కూడా రాలేదు.
అయ్యో అవునా, నేను నీకో సలహా చెప్తా వింటావా? మరి మీరు మొత్తం వ్యవసాయ పంటలపైనే ఆధారపడకుండా ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలను పాటిస్తే వ్యవసాయ పంటలో దిగుబడి రాకపోయినా నష్టం రాకుండా ఈ అనుబంధ రంగాలు ఆదుకుంటాయి.
అవును రాదమ్మా, మీరు చెప్పింది నిజమే. నాకు ఇంతవరకు ఇలాంటి ఆలోచన రానే రాలేదు. మీకు అలాంటి అనుబంధ రంగాల గురించి ఏమైనా అనుభవం ఉందా?
హా, తెలుసు వెంకన్న. పోయిన ఏడాది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే పథకంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఆ కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం గురించి చెప్పారు. అందులో భాగమే ఈ తేనెటీగల పెంపకం. అక్కడ నేను ఒక తేనెటీగల పెంపక నిపుణులను కలిశాను. ఆమె నాకు పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ పరిజ్ఞానంతో నేను తేనెటీగల పెంపకంతో పాటు వ్యవసాయ పంటలు కూడా పండించి మంచి లాభాలు పొందాను.
అవునా రాదమ్మా, అసలు తేనెటీగల పెంపకంలో ఏం లాభాలుంటాయి?
అందులో చాలా లాభాలుంటాయి. తేనెటీగలు పుప్పొడి రేణువులను, మకరందం కోసం పూలను చేరుతుంటాయి. కాబట్టి పూలకు సంబంధించి ఇవి ఉత్తమ సంపర్కకారులు. అలాగే తక్కువ మౌలిక సదుపాయాలతో తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో చేయవచ్చును. తక్కువ వ్యవసాయ విలువ కలిగిన భూములలో కూడా ఎక్కువ విలువ కలిగిన తేనె మరియు మైనమును పొందవచ్చు. తేనెటీగలు ఆహారం కొరకు పోటీ పడవు. తేనెటీగల పెంపకంలో పరాగ సంపర్కం జరిగి బాగా పొద్దుతిరుగుడు వివిధ పంటలలో దిగుబడి ఎక్కువగా పొందవచ్చు. తేనెటీగల పెంపకంతో ఇంటిలోనే ఆరోగ్యకరమైన తేనెను కూడా పొందవచ్చు. ఒక్కరు లేదా సమూహంగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చును.
ఓ, చాలా మంచి లాభాలున్నాయి రాదమ్మా. నా కూడా తేనెటీగల పెంపకం చేపట్టాలనుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి మరి?
మంచి నిర్ణయం వెంకన్న. మనం ఒకసారి వెళ్లి తేనెటీగల పెంపక నిపుణులను కలుద్దాం పద.
అలా వెంకన్న, రాధమ్మ ఇద్దరు తేనెటీగల నిపుణుల దగ్గరికి కలవడానికి వెళ్తారు.
నమస్కారం మేడం.
నమస్కారం అమ్మా, చెప్పండి.
మేడం, పోయినేడాది నేను మీ దగ్గరే తేనెటీగల పెంపకం గురించి శిక్షణ పొందాను. తేనెటీగల పెంపకంతో మంచి లాభాలు కూడా వచ్చాయి. ఈసారి మా వెంకన్న కూడా వ్యవసాయ పంటలతో పాటు తేనెటీగల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి వెంకన్నకు తెలియజేస్తారా మేడం?
హా, తప్పకుండా చెప్తాను రాధమ్మా. మంచి నిర్ణయం తీసుకున్నావు వెంకన్న. తేనెటీగలలో 5 రకాల జాతులుంటాయి. అవి కుండ తేనెటీగలు, ఎఫిస్ డార్సెటా. ఒక పట్టుకు 50 నుంచి 80 కిలోల తేనెను ఇస్తాయి. రెండవ రకం విసనకర్ర తేనెటీగలు, ఎఫిస్ ఫ్లోరియా. ఒక పట్టుకు 200 నుంచి 900 గ్రాముల తేనెను ఇస్తాయి. మూడవ రకం పుట్ట తేనెటీగలు, ఎఫిస్ సెరేనా ఇండికా. ఇవి ఒక పట్టుకు 6 నుంచి 8 కిలోల తేనెను ఇస్తాయి. నాలుగవ రకం ఐరోప తేనెటీగలు, ఎఫిస్ మెలిఫెరా. ఇవి ఒక పట్టుకు 25 నుంచి 40 కిలోల తేనెను ఇస్తాయి. ఐదవ రకం స్టింగ్లెస్ తేనెటీగలు, ట్రైగోనా ఇరిడిపెనిస్. ఇవి ఒక పట్టుకు 300 నుంచి 400 గ్రాముల తేనెను ఇస్తాయి. కానీ ఇందులో పెంపకానికి అనువైన తేనెటీగల జాతులు 2 రకాలు మాత్రమే. అవి పుట్ట తేనెటీగలు, ఐరోప తేనెటీగలు.
తేనెటీగల పెంపకానికి ఎలాంటి స్థలం ఎంచుకోవాలి మేడం?
తేనె పట్టు పెట్టే స్థలం మురుగు నిల్వ లేకుండా తోటల దగ్గర, ఇంకా పుప్పొడి మకరందం ఎక్కువగా దొరికే ప్రదేశాలకు దగ్గరగా ఉండటం మంచిది. రోడ్డుకు దగ్గరగా తేనెపట్టులను పెంచకూడదు.
మరి తేనెటీగల పెంపకానికి ఏవైనా పరికరాలు కావాలా మేడం?
హా, కావాలి వెంకన్న. తేనెటీగల పెంపకానికి కావాల్సిన ముఖ్యమైన పరికరాలు ఏంటంటే, తేనెటీగల పెట్ట. ఇది 100 సెంటీమీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల ఎత్తు, ఇంకా ద్వారం 1 సెంటీమీటర్ వెడల్పుగా ఉండాలి. పొగడబ్బా. తేనెటీగలను వివిధ సందర్భాలలో యాజమాన్యం కొరకు ఉపయోగించుకోవచ్చు. బీ ఆయిల్, ఇది మన ముఖాన్ని రక్షించుకోవటం కొరకు. కత్తి, ఇది తేనె పట్టును కోయడానికి ఉపయోగపడుతుంది. బ్రష్, తేనెటీగలను పట్టు నుండి వేరు చేయుటకు ఉపయోగపడుతుంది. రాణిని వేరుపరిచే జల్లెడ, ఇది తేనెటీగలు పెరిగే అర నుండి రాణి ఈగ తేనె నిల్వ అరలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందువలన రాణి ఈగ తేనె అరలో గుడ్లు పెట్టలేదు. కూలి ఈగలు మాత్రం 1 అర నుండి 2 అరలోకి తిరగడానికి అవకాశం ఉంటుంది.
తేనె పెట్టెలను ఎలా ఏర్పాటు చేయాలి మేడం?
తేనె పెట్టెలో ఎప్పుడూ అనువైన ఉష్ణోగ్రత ఉండాలి. అందుకోసం తేనె పెట్టకు నేరుగా ఎండ తగలకుండా చూడాలి. చీమలు పట్టకుండా తేనె పెట్టె స్టాండ్ కాళ్ళ కింద నీటి గిన్నెలు అమర్చాలి. వానల నుండి, ఎండల నుండి రక్షణ కోసం తేనెటీగల పెట్టెలను తూర్పు దిశకు అమర్చాలి. ఇంకా తేనె పెట్టె ఉండే దిక్కుకు కొద్ది తేడాతో అమరిక ఉండాలి. తేనెటీగల అరలను పశువులకు, జంతువులకు అందుబాటులో ఉండకుండా చూడాలి. జనసమర్థమైన రోడ్ల పక్కన, వీధి దీపాల దగ్గర వీటిని ఉంచొద్దు.
తేనె పట్టు యాజమాన్యం గురించి చెప్పండి మేడం.
హా, తప్పకుండా వెంకన్న. ఉదయం వేళల్లో తేనెపట్టులను వారానికి ఒకసారి పరిశీలించాలి. తేనెపట్టు శుభ్రపరిచేటప్పుడు ముందుగా పైమూత, సూపర్ ఫ్రేమ్స్, బ్రూడ్ ఫ్రేమ్స్ మరియు అడుగుబల్లలు శుభ్రపరచాలి. తేనెపట్టులను పరిశీలించేటప్పుడు రాణి ఈగ తేనెటీగలు పెరగటం, తేనె, పుప్పొడి, పోతుటీగల అభివృద్ధి ఇలాంటివి మొదలైనవి పరిశీలించాలి. తేనెపట్టును పరిశీలించేటప్పుడు మైనపు బీటల్, మైట్స్ ఏవైనా ఆశించాయో పరిశీలించి పొటాషియం పర్మంగనేట్ తో ముంచిన దూదితో శుద్ధి చేయాలి. మకరందం దొరకని సమయంలో సూపర్ ఫ్రేమ్స్ ని తీసివేసి బ్రూడ్ ఫ్రేమ్స్ ని సరిగ్గా అమర్చుకోవాలి. అవసరమైతే రాణి, పోతుటీగల సెల్స్ ను నాశనం చేయాలి.
తేనెటీగల పెంపకంలో చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా మేడం?
తేనెటీగలు పెంచేటప్పుడు వాటితో భయపడకూడదు. అనువైన ప్రదేశాలను ఎంపిక చేయటం ద్వారా గాలి, వెలుతురు, నీడ మరియు ఆహారం సమృద్ధిగా అందించాలి. తేనె పట్టును శుభ్రపరిచేటప్పుడు తప్పకుండా అడుగుబల్లను కూడా శుభ్రపరచాలి. రాణి ఈగలను వేరు చేసే జల్లెడను తప్పకుండా వాడాలి. పక్వానికి వచ్చిన తేనెను మాత్రమే సంగ్రహించాలి. ఇంకా మనం తేనె తీసేటప్పుడు పరికరాలను జాగ్రత్తగా శుభ్రపరచాలి. తేనె పట్టులో రాణి ఈగ ప్రతి 1 నుండి 2 సంవత్సరాలకు తప్పకుండా మార్చాలి. ఇంకా మకరందం ఎక్కువ దొరికే సమయంలో తేనె పట్టులను తప్పకుండా పరిశీలించాలి.
మరి ఎండాకాలంలో తేనెటీగల పెంపకానికి నీటి లభ్యత తక్కువగా ఉంటుంది కదా మేడం, ఏం చేయమంటారు?
హా, ఎండాకాలంలో మనం పల్లెంలో నీరు పోసి పెట్టె దగ్గర అమర్చాలి.
తేనెటీగల పెంపకంలో చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా మేడం?
హా, మంచి ప్రశ్న అడిగా వెంకన్న. తేనెటీగల పెంపకంలో చేయకూడని పనులు ఏంటంటే, తేనె పట్టులను ఎప్పుడూ ఒంటరిగా మొదలు పెట్టకూడదు. కనీసం 2 నుండి 10 కాలనీలతో మొదలు పెట్టాలి. బ్రూట్ చట్రాలలో లేదా పక్వానికి రాని తేనెను సంగ్రహించకూడదు. ప్లాస్టిక్ డబ్బాలలో చక్కెర ద్రవణాన్ని అలవాటు చేయకూడదు. ఒక కాలనీ పోయినంత మాత్రాన తేనె పెట్టు పెంపకాన్ని ఆపకూడదు. ప్లాస్టిక్ కోమ్ షీట్లను వాడద్దు. మైనంతో చేసిన షీట్లనే వాడాలి. అడుగుబల్లను, బ్రూట్ చాంబర్ను కలిపి మేకు కొట్టకూడదు. ఇంకా తేనె పట్టులను ఎల్లప్పుడూ స్టాండ్ పైనే ఉంచాలి. తేనెటీగల పెట్టెను శీతాకాలంలో గోనె సంచితో, వేసవిలో నీడలో, వర్షాకాలంలో ప్లాస్టిక్ షీట్ తో కప్పాలి.
మరి మకరందం ఎక్కువ దొరికే సమయంలో ఎలాంటి పనులు చేపట్టాలి మేడం?
మకరందం ఎక్కువ దొరికే సమయంలో తేనెపట్టులో చాలినన్ని ఈగలు ఉండే విధంగా చూసుకోవాలి. చాలినన్ని సూపర్ చట్రాలు బ్రూడర్ చట్రాలను అమర్చుకోవాలి. రాణిని వేరుపర్చ జల్లెడను ఉపయోగించాలి. ఇంకా తేనె పట్టును వారానికి ఒకసారి పరిశీలించి తేనెతో నిండిన సూపర్ చట్రాలను తీసేయాలి. తేనెను సంగ్రహించిన తర్వాత మరలా సూపర్ చట్రాలను అమర్చుకోవాలి.
తేనెను ఎలా సంగ్రహించాలి మేడం?
పొగ డబ్బాను ఉపయోగించి తేనెటీగలను వేరు చేసి జాగ్రత్తగా తేనె పట్టును వేరు చేయాలి.
తేనె తీయడానికి అనువైన కాలం ఏది మేడం?
తేనెను తీయటం ముఖ్యంగా రెండు సార్లు, అక్టోబర్ నవంబర్ లేదా ఫిబ్రవరి జూన్ నెలల్లో మకరందం దొరికే సమయం తర్వాత తీయాలి.
తేనె వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి మేడం?
తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మ్యాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, ఇంకా సోడియం సిలికాన్ వంటి ఖనిజ లవణాలు, థయామిన్, రైబోఫ్లావిన్, ఫెరిడాక్సిన్, పాంటోథినిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్ లాంటి విటమిన్లు ఉంటాయి. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనె చాలా సులభంగా జీర్ణమై ఇతర ఆహార పదార్థాల కంటే త్వరగా రక్తంలో కలుస్తుంది. ఇంకా ఎక్కువ శక్తి ఉత్పాదకతను కలిగి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనెను తిన్నా బ్లడ్ షుగర్ ఎంతమాత్రం పెరగదు. అమృతప్రాయమైన తేనెలో రవ్వంత విషము ఉంటుంది. మకరందంలో సహజంగా ఉండే బ్యాక్టీరియా బాట్యులిన్ అనే టాక్సిన్ను విడుదల చేస్తాయి. ఈ విషం క్యాన్సర్, మల్టిపుల్ స్క్లీరోసిస్కు మంచి మందు. కానీ ఇదే విషం ఏడాదిలోపు పసిపిల్లలకు హానికరం. రోజు పరిగడుపున ఉదయాన్నే స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనె వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు, గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. తేనె మంచి యాంటీసెప్టిక్ పదార్థం కాబట్టి దీన్ని గాయాల మీద పూసి ఇన్ఫెక్షన్ను నివారిస్తారు.
తేనెటీగల పెంపకంలో ఏమైనా ఉప ఉత్పత్తులు ఉన్నాయా మేడం?
హా, మంచిగా గుర్తు చేశావు వెంకన్న. తేనెతో పాటు మైనం, ప్రొపోలిస్, పుప్పొడి, రాజాహారం వంటి ఉప ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది.
ఈ ఉప ఉత్పత్తుల ఉపయోగాలు ఏంటి మేడం?
తేనె పట్టు నుంచి తయారైన మైనం కొవ్వొత్తులు, పాలిష్లు, మోడల్స్ తయారీకి ఉపయోగిస్తారు. తేనెటీగ విషాన్ని కీళ్లనొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రొపోలిస్ హెపటోప్రొటెక్టివ్ ఏజెంట్.
చాలా ఉపయోగపడే సమాచారం తెలియజేసినందుకు కృతజ్ఞతి, ధన్యవాదాలు మేడం. విన్నారు కదా, ఇది ఈనాటి చేను కబుర్లు కార్యక్రమం. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్లీ వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుంటాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదములు.
ఈ వారం చేను కబుర్లలో మహిళా సాధికారత, ప్రాముఖ్యత అనే అంశం గురించి తెలుసుకుందాం. మహిళలు సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలో స్త్రీ ఆర్థిక, సామాజిక స్వావలంబన కలిగి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. జనాభాలో 50% ఉన్న మహిళలు ఆ స్థాయిలో అవకాశాలను, అధికారాలను అందుకోవడం లేదు. ఇంకా అనేక రంగాలలో మహిళలు సాధికారతను సాధించాల్సి ఉంది. మహిళా సాధికారత అనగా మహిళలను వారి జీవితానికి సంబంధించిన అంశాలలో స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండటం, జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాలలో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండటం, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, ఆర్థిక స్వతంత్రాన్ని, రాజకీయ అధికారాన్ని కలిగి ఉండటం, స్త్రీ పురుష సమానత్వాన్ని ఆమోదించడం. అయితే భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే పంచవర్ష ప్రణాళికలో మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ వస్తుంది. ముఖ్యంగా 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుండి 97లో ఈ ప్రాధాన్యాన్ని చూడవచ్చు. 1982 నుండి 83లో ప్రారంభించిన ద్వాక్రా, 1992లో మహిళా కమిషన్ ఏర్పాటు, 2001లో ప్రారంభించిన జాతీయ మహిళా సాధికారత విధానము మొదలగునవి ఇందులో భాగంగానే అని గమనించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు. స్వాతంత్ర్య అనంతరం భారత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని చెప్పవచ్చు. రాజ్యాంగంలో స్త్రీ పురుషులిరువురికి సమానంగా ప్రాథమిక హక్కును కల్పించడం, ఇది మాత్రమే కాకుండా వివిధ చట్టాల ద్వారా మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. హిందూ వివాహ చట్టం 1955, వరకట్న నిరోధ చట్టం 1956, హిందూ వివాహము మరియు విడాకుల చట్టం 1955, బాల్య వివాహాల నిరోధక చట్టం 1976, సమాన వేతన చట్టం 1976, మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం 1986, స్త్రీల అసభ్యకర ప్రదర్శన నిరోధక చట్టం 1986, సతీ నిరోధక చట్టం 1987, గర్భ నిరోధక చట్టం 1971, గర్భస్థ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం 1992, 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలలో రాజకీయ రిజర్వేషన్లు, రాజ్యాంగంలో ఏ విధమైన లింగ వివక్షతలను నిషేధించడం జరిగింది. రాజ్యాంగంలో ప్రకరణ 15(1), 15(2) ప్రభుత్వాలు స్త్రీ మరియు బాలిక సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలని పేర్కొన్నాయి. ప్రకరణ 16 ప్రభుత్వ రంగంలో మహిళలకు సమాన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అయినప్పటికీ ఇంకా సాధించవలసినది ఎంతో ఉంది. ఎన్ని చట్టాలు చేసినా, పథకాలు ప్రవేశపెట్టినా ఫలితాలు ఆశించినంతగా లేవనేది సత్యం. తీసుకోవలసిన చర్యలు: ముందుగా స్త్రీని పురుషునితో సమానంగా గుర్తించి గౌరవించాలి. వారి పట్ల నేడు జరుగుతున్న అత్యాచారాలు, గృహహింస, లైంగిక దాడులను నివారించి దోషులకు వెంటనే కఠినంగా శిక్షను అమలు చేయాలి. మహిళ విద్య, ఉద్యోగాభివృద్ధికి కృషి చేయాలి. వారికి గల రక్షణ పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగించాలి. ముఖ్యంగా వివాహం విషయంలో మహిళలకు స్వేచ్ఛ, స్వీయ నిర్ణయాధికారం ఉండాలి. ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించడం ఆపేయాలి. అటువంటి వారిని శిక్షించాలి. అయితే మన భారతీయ సమాజంలో చట్టాల కంటే సమూల మార్పులతోనే మనం అనుకున్నది సాధించగలం. రాజకీయంగా ఎన్నికైన మహిళలు వారి భర్తల రాజకీయ జోక్యాన్ని నివారించాలి. మహిళా సాధికారం అనేది కేవలం చట్టాలతో మాత్రమే వచ్చేది కాదు. దానికి అందరూ పాటుపడినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. భారతదేశపు మహిళల హోదా: భారతదేశపు మహిళలు ఇప్పుడు విద్య, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయం, ప్రసార మాధ్యమం, కళా సాంస్కృతిక సేవా విభాగాలలోనూ, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక విషయాలు మొదలగున వాటి కార్యకలాపాలన్నిటిలోనూ పాల్గొంటున్నారు. భారతీయ మహిళలందరికీ సమానత్వం, నిబంధన 14, వివక్ష లేకుండుట నిబంధన 15(1), సమాన అవకాశాలను కల్పించడం నిబంధన 16, సమాన పనికి సమాన వేతనం నిబంధన 39(d), వీటితో పాటు స్త్రీలకు, పిల్లలకు అనుకూలంగా ప్రత్యేక నిబంధనను అనుమతించడం నిబంధన 15(3), మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను లేకుండా చేయడం నిబంధన 51(a)(e). అంతేగాక మహిళలు చేసే పనులలో న్యాయపరమైన, మానవోచిత పరిస్థితులలో రక్షణ కల్పించడం, ప్రసూతి సమయంలో ఉపశమనానికి నిబంధన 42, మహిళా రిజర్వేషన్, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సదుపాయాలను అనుమతించడం వంటి హామీలను భారత రాజ్యాంగం కల్పించింది. 2001 సంవత్సరాన్ని భారతదేశం మహిళా సాధికారత సంవత్సరం అనగా స్వశక్తిగా ప్రకటించింది. స్త్రీ స్వశక్తిపై జాతీయ విధానం 2001 సంవత్సరంలో జారీ అయింది. మహిళా సంక్షేమ పథకాలు: అభయహస్తం, స్వయం సహాయక సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఒక ఆసరాగా అభయహస్తం పథకం ప్రారంభమైంది. 60 సంవత్సరాలు దాటిన తరువాత స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు కనీసం 500 రూపాయలు గరిష్టంగా, 2200 రూపాయలు ప్రతి నెల పెన్షన్ గా అందించే కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం భారత జీవిత బీమా సంస్థలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అభయహస్తం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కె రోషయ్య గారు 1 నవంబర్ 2009 రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్న ఇందిరా క్రాంతి పథం సభ్యులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అంతేకాదు, ఈ సభ్యులంతా 2008 జూన్ 1 నాటికి కనీసం 1 సంవత్సరమైన మహిళా సంఘాల సభ్యులుగా ఉండాలి. వీరంతా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గృహహింస నిరోధక చట్టం 2005 కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చెయ్యాలని మహిళా సంఘాలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నడిచాయి. వీటి ఫలితంగానే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005 తీసుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన దేశమంతా ఈ చట్టం అమలులోకొచ్చింది. గృహహింసను ఎదుర్కొనే స్త్రీలందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఇది ఒక సివిల్ చట్టం. నేరం చేసిన వాళ్లను దండించడం కాకుండా బాధితులకు అనగా స్త్రీలకు ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పడింది. తన కుటుంబానికి సంబంధించిన సమీప బంధువులైన మగవారు ఆడవారు కూడా అత్త ఆడపడుచు తోడికోడలు భర్త బావ మరిది అన్నదమ్ములు మామ కొడుకు అల్లుడు తండ్రి జరిపే ఎటువంటి గృహహింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పడింది. ముఖ్యంగా మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరవడిందో, ఎక్కడైతే హింసకు గురవుతుందో అక్కడే ఉండి తన న్యాయ పోరాటం కొనసాగించే వెసులుబాటు ఈ చట్టం ద్వారా లభించింది. మహిళలకు తాము నివసించే ఇంటిలో హక్కును మొదటిసారి ఈ చట్టం కల్పించింది. ఈ నివాస హక్కు అనేది ఈ చట్టంలో అతి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి. ఇది సివిల్ చట్టం అయినప్పటికీ పకడ్బందీగా అమలు కోసం నేర న్యాయ వ్యవస్థకు అమలు బాధ్యత పొందుపరిచారు. వైవాహిక జీవితంలోని సున్నితమైన భార్యభర్తల సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ పాత్రను పరిమితం చేస్తూ మెజిస్ట్రేట్ పాత్రని కుటుంబ పెద్దగా హింసకు పాల్పడే పురుషులకు కౌన్సిలింగ్ సౌకర్యం కల్పిస్తూ హింసకు పాల్పడరాదని ఆదేశాలిస్తూ చిన్న చిన్న సమస్యలను సరిదిద్దేలా మెజిస్ట్రేట్ పాత్రను రూపొందించారు. మెజిస్ట్రేట్ ఆదేశాలను ధిక్కరించిన పక్షంలో ఇది క్రిమినల్ కేసు అవుతుంది. నిందితులను శిక్షించే వీలు కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. కుటుంబాల్లో స్త్రీలు ఎదుర్కొనే హింసని చాలా విస్తృతంగా నిర్వచించింది ఈ చట్టం. శారీరక హింస, లైంగిక హింస, భావోద్వేరేక హింస, మానసిక హింస, ఆర్థిక హింసలను వివరంగా నిర్వచిస్తూ ఇలాంటి హింసలన్నీ ఈ చట్ట పరిధిలోకి తెచ్చారు. ఉచిత న్యాయ సహాయం. న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీదర్ అనే తేడా లేదు. అందరికీ సమాన అవకాశాలను కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల మూలంగా కాని మరి ఏ ఇతర బలహీనతల వల్ల గాని న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. బీద బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు. ఫలితంగా 1976 భారత రాజ్యాంగానికి అధికరణ 39A జత చేసి బీద బలహీనల వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు. అంతేకాకుండా ఇందుకోసం ఓ చట్టాన్ని రూపొందించారు. అదే న్యాయ సేవల అధికారిక చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశకాలను రూపొందించారు. అర్హులు. ఈ చట్టం దాని అనుబంధ సూత్రాల ప్రకారం దిగువ కనపరిచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా నిర్ణయించారు. షెడ్యూల్ కులం లేక తెగకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు, సామూహిక విపత్తు, హింసకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు, పారిశ్రామిక కార్మికులు, ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం 1956 సెక్షన్ 2G తెలిపిన నిర్బంధం సంరక్షణ నిర్బంధంతో సహా, లేక బాల నేరస్థుల న్యాయ చట్టం 1986 సెక్షన్ 2G తెలిపిన నిబంధనలను, మెంటల్ హెల్త్ చట్టం 1987 సెక్షన్ G తెలిపిన వైద్యశాల లేక మానసిక చికిత్సాలయంలో తెలిపిన నిర్బంధం ఉన్న వ్యక్తులు, వార్షిక ఆదాయం 50,000 రూపాయలకు మించిన వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చు. న్యాయ సహాయ విధానాలు. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట, కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదిని నియమించి ఆయా కోర్టులలో కేసులను చేపట్టుట, న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించుట, న్యాయ సహాయం పొందిన వారికి ఆయా జడ్జిమెంట్లు నకళ్లు ఉచితంగా ఇచ్చుట మొదలగు సహాయాలు అందించబడతాయి. జనశిక్షణ సంస్థాన్. ఈ పథకం ఏంటంటే వయోజనులకు నాన్ ఫార్మల్ విద్య అందించటం. సమాజంలోని బలహీన వర్గాలు, ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ పథకాన్ని అమలు చేస్తారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు నాన్ ఫార్మల్ విద్యను అందించడమే గాక వారికి పెన్షన్ ఇచ్చి వారి జీవితాలలో మార్పు తీసుకురావడం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీ పురుషులకు సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉన్నవారికి నైపుణ్యాలను పెంచుకునేలా శిక్షణనివ్వడం, వివిధ వృత్తి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం. ఈ పథకం కింద పొందే ప్రయోజనం, దీని కింద ఆర్థిక సహకారం నేరుగా లభించే అవకాశం ఉండదు. విద్య మరియు వృత్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నైపుణ్యాలను పెంపొందించుకునే శిక్షణ, విద్యా కార్యక్రమాలు అనగా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవితానికి అవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించడం, 371 రకాలైన వృత్తి శిక్షణ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కొవ్వొత్తుల తయారీ నుంచి కంప్యూటర్ కోర్సుల దాకా ఎన్నో వృత్తుల్లో శిక్షణ. ఈ పథకంలో ఎలా చేరాలి? ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత జనశిక్షణ కార్యాలయాలలో ఇవ్వాలి. 15 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండే స్త్రీ పురుషులు అర్హులు. అయితే 15 లోపు 35 పైబడిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక చేయబడిన అభ్యర్థులను ఆయా విభాగాల్లో చేర్చుకుంటారు. అభ్యర్థుల ఎంపిక కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా, ప్రోగ్రామ్ అధికారుల ద్వారా నిరంతరం జరుగుతూ ఉంటారు. పట్టణాల్లో, గ్రామాల్లో సర్వేల ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. శిక్షణ వల్ల ప్రయోజనాలు. ఈ శిక్షణ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవచ్చు, కొత్త నైపుణ్యాలను సాధించుకోవచ్చు. ఉద్యోగ ఆధారిత శిక్షణ పొందడం వల్ల వారు వివిధ ఉద్యోగాలకు జరిగే పోటీ పరీక్షలలో పాల్గొని గెలవవచ్చు. దేశ విదేశాలలో మంచి ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు. స్వయం ఉపాధి పొంది స్వంత యూనిట్లు ప్రారంభించవచ్చు. సబల పథకం, రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్. సబల అనేది భారత ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని December 14, 2010 ప్రారంభించారు. భారతదేశం మొత్తం 200 జిల్లాలలో, ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్, అనంతపూర్, విశాఖపట్నం, చిత్తూరు, పశ్చిమ గోదావరి, హైదరాబాద్ జిల్లాలలో సబల పథకం అమలవుతుంది. సబల పథకం ముఖ్య లక్ష్యాలు: కౌమార దశలో ఉండే బాలికల సర్వసమృద్ది సాధికారత, వారి పోషకాహారం, ఆరోగ్య హోదను పెంచడం, బాలికలలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, పరిశుభ్రత, పోషకాహారం, పునరుత్పత్తి అంశాలు, లైంగిక పరమైన అనారోగ్య సమస్యలు, కుటుంబం, పెళ్లి, పిల్లలు మొదలైన అంశాల పట్ల సక్రమ అవగాహన కల్పించడం, ఇంటి ఆధారంగా చేసే పనుల నైపుణ్యాలను పెంపొందించడం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న:
బంజరు మరియు పడావు భూములలో ఏ పశుగ్రాస పంట అధిక దిగుబడి ఇస్తుంది? ఆప్షన్ ఏ పారాగడ్డి, ఆప్షన్ బి స్టైలో.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి స్టైలో.
గత వారం రెండవ ప్రశ్న:
లూసర్నులో బంగారు తీగ కల్పు నివారణకు ఏ కల్పు మందును పిచికారీ చేయాలి? ఆప్షన్ ఏ ఇమాజితాఫిర్, ఆప్షన్ బి పెండమితాలిన్.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ ఇమాజితాఫిర్.
కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు నరసాపురం నుండి వి నాగేశ్వరరావు. చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న:
తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించే పథకం ఏ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ఆప్షన్ బి ప్రధానమంత్రి కృషి సంక్షేమ యోజన.
ప్రశ్న మరోసారి:
తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించే పథకం ఏ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ఆప్షన్ బి ప్రధానమంత్రి కృషి సంక్షేమ యోజన.
ఈ వారం రెండవ ప్రశ్న:
ఐరోపా తేనెటీగల ఒక పట్టుకు ఎన్ని కిలోలు తేనెను ఇస్తాయి? ఆప్షన్ ఏ 10 నుంచి 15 కిలోలు, ఆప్షన్ బి 25 నుంచి 40 కిలోలు.
ప్రశ్న మరోసారి:
ఐరోపా తేనెటీగల ఒక పట్టుకు ఎన్ని కిలోలు తేనెను ఇస్తాయి? ఆప్షన్ ఏ 10 నుంచి 15 కిలోలు, ఆప్షన్ బి 25 నుంచి 40 కిలోలు.
చేనుకబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.